వచ్చేవాడు ఒంటరిగా వస్తే ప్రమాదమేమో, అందుకని చతురంగ బలంబులతోడ. చతుహు అంటే నాలుగు, అంగ అంటే భాగం. చతుహు అంగ చతురంగ అంటే ఏమిటి? రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలం. కాల్బలం అంటే నడకతో వచ్చేవాడు అనమాట, కాలి నడకను వచ్చేవాళ్ళు. ఈ విధమైన నాలుగు రకాల బలములతో మా నగరానికి రా, నా వంకకి రా, నన్ను ఎత్తుపోయి రాక్షస వివాహం చేసుకో. ఈ రాక్షస వివాహం అనే శబ్దానికి ఒక అర్థం ఉన్నది. వధూవరులిద్దరికీ ఇష్టమైన తల్లిదండ్రులు ఎవరైనా అడ్డం కొడితే అప్పుడు ఆ తల్లిదండ్రులను ఎదిరించి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే దానికి రాక్షస వివాహం అని పేరు, తప్ప రాక్షసులు చేసుకునే పెళ్ళని కాదు సుమా. ఇద్దరికీ ఇష్టం ఉండాలి, కానీ మధ్యలో పెద్దల ఆటంకం ఉంటుంది. ఆ ఆటంకాన్ని కాదని ఈ వధూవరులు ఇద్దరూ వెళ్లి చేసుకునే పెళ్లికి రాక్షస వివాహం అని పేరు. అందుకని నన్ను రాక్షస వివాహం చేసుకో. ఆ రోజుల్లో కన్యాశుల్కం అని ఉండేది, అంటే ఆడపిల్లని పెళ్లి చేసుకునే ముందు ఆ పిల్లకి కట్నం ఇవ్వాలి. ఆవిడ ఏమంది, నాకు ఏ కట్నము వద్దు, భవదీయ శౌర్యమే ఉంకువ చేసి నీ పరాక్రమాన్ని నాకు కట్నంగా ఇచ్చి పురుషోత్తమ నన్ను పట్టుకుపో, నేను వచ్చేస్తాను. నేను రావడం వస్తాను అది తేలికే, పట్టుకుపోవడమే కష్టం. పట్టుకుపోవాలంటే ఏం కావాలి? శౌర్యం కావాలి. అది నాకు కానుకగా ఇచ్చి నీ పరాక్రమాన్ని ప్రేమకి నిదర్శనంగా ఇచ్చి నన్ను పట్టుకుపో, నేను వస్తాను. ఇంకా ఏ విధమైన ఆటంకమూ లేదు. శ్రీకృష్ణ, ఇది మా అమ్మాయి నీకు పంపిన సందేశం. ఆవిడిచ్చిన సందేశాన్ని యథాతథంగా తాళపత్రాల్లో ఉన్నది చదివి అప్పగించాను. ఇప్పుడు మా అమ్మాయి యొక్క సౌందర్యాన్ని చెబుతాను. అమ్మాయిని చూడలేదు, ఎలా పెళ్లి చేసుకుంటాను, తీరా చేసి ఎక్కడికి వస్తే ఎలా ఉంటుందో అనుకుంటావేమో, ఆ అనుమానం అక్కర్లేదు. ఆవిడ అపూర్వ సౌందర్యవతి. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరులు. ఆవిడ అరికాళ్ళుంటాయి, అప్పుడే పుట్టిన చిగుళ్ళు. చిగురాకు ఎంత ఎర్రగా కోమలముగా సుతిమెత్తగా ఉంటుందో ఆవిడ అరికాళ్ళు అంత కోమలంగా ఉంటాయి. అసలు ఆ కాళ్ళు ముట్టుకుంటే తామర పువ్వు రేకులు ముట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకా తొడలు బంగారపు అరటి బోదలు. అరుణ ప్రభా మనోహరములు కరములు, కరములు అరుణవర్ణంతో ఎర్రగా ఉంటాయి. అవి కూడా చేతులు కూడా తామర పువ్వుల్లో ఉంటాయి. మనోహరం, ఆ చెయ్యి చూస్తే మనస్సుని అపహరించినట్టే. మన మనస్సు ఆ చెయ్యి ఇంకా ఇంకా చూడాలనుకుంటుందిట. ఆ విధంగా మనస్సుని ఆకట్టుకునే చేతులవి. కంబు సౌందర్య మంగళము గళము. ఇంకా కంఠం శంఖంలాగా నున్నగా ఉంటుంది. శంఖాన్ని ముట్టుకుంటే ఎంత కోమలంగా ఉంటుందో ఆవిడ కంఠం అలా ఉంటుందన్నమాట. అంటే తద్వారా ఇందులో ఒక్కొక్క అవయవం వర్ణించడం యొక్క అంతరార్థం ఏంటంటే శంఖం అతి పవిత్రమైనది, శంఖధ్వని వల్ల పాపాలు తొలగిపోతాయి. ఆవిడ కంఠధ్వని విన్నవారికి పాపాలు తొలగిపోతాయి. అటువంటి మధురమైన కంఠం కలిగినది, భగవన్నామము మాత్రమే ఉచ్చరించే కంఠం కలదనమాట. అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళము గళము మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు. ఇక నడుము ఉందా లేదా అన్నంత సన్నగా ఉందిట. అంటే అసలు నడుము లేదా అన్నంత సన్నగా, పూర్వం ఆడవాళ్ళకి నడుము సన్నగా ఉండేది. అలా సన్నగా నడుము ఉంటే అందగత్తెలు అనేవారు. అది కావ్యవర్ణన. ఇప్పుడు దాని గురించి మీరు బెంగెట్టుకుని ఇంటికెళ్ళి డైటింగ్లు మొదలు పెడితే అది ప్రమాదం. ఆ జగన్మాత ఆవిడ, అందుకని ఉందా లేదా అనిపిస్తున్న నడుము అది, ఆ తల్లిది. చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితార్థేందు పటలంబు నిటలంబు. ఇంకా ఆవిడ నుదురున్నది, అర్ధచంద్రబింబాన్ని తిరస్కరిస్తోంది. ఈ నుదురుందే చంద్రబింబంలో ఉంటుంది అనమాట, అది కూడా అర్ధచంద్రుడి యొక్క ఆకారంలో ఉంటుంది. ఇక ఆ తల్లి భావజాసుగముల ప్రాపులు బొమ్మలు. సాధారణంగా కనుబొమ్మల్ని విల్లుతో పోలుస్తారు. మన్మధుని యొక్క విల్లు ఒకటి ఉన్నది, చెరుకు విల్లు, మన్మధుని విల్లో అన్నట్టుగా ఉంటాయట ఆవిడ యొక్క కనుబొమ్మలు. చూపులు ఉన్నాయి, ఈ చూపులు మన్మథ బాణాల్లాగే ఉంటాయి. ఆవిడ చూసిందంటే మన్మథ బాణం వేసినట్టే, అంత సౌందర్యవతి ఆవిడ. జలజ నయన ముఖము చంద్ర సఖము. ఆవిడ ముఖం చంద్రబింబాన్ని తిరస్కరిస్తూ ఉంటుంది, అంత అందమైనది. యమయ కృష్ణ ఎందుకు ఇంత వర్ణన? ఊహ అందించుకుంటూ పోవడం దండగా. ఆ యలనాగ నీకు తగు, ఆ సుందరీమణి, ఆ బాలామణి నీకు సరిగ్గా సరిపోతుంది. అంగన్నకు తగుదీవు, నీవు ఆవిడికి సరిపోతావు. నీ అందాన్ని నేను చూశాను, ఆవిడని చూశాను. మీ ఇద్దరిని చెరువు వైపు నా కళ్ళ దగ్గర పెట్టుకుని ఊహించి చెబుతున్నాను. ఇద్దరిని చూశాను, మీ ఇద్దరిని మానసికంగా కంటి దగ్గరికి చేర్చుకున్నాను. ఆవిడ నీకు సరిపోతుంది, నీవు ఆవిడికి సరిపోతావు. మా ఉపాధ్యాయులయా నా పెండ్లియ్యగు, మా గురువుల మీద ఒట్టేసి చెబుతున్నాను. మీ ఇద్దరికి పెళ్ళై తీరుతుంది, మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారంతే. మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాడ్యములేల. ఇంకెందుకు ఆలస్యం? జాడ్యము అంటే మందకొడితనంగా ఊరుకోవడం, చురుగ్గా లేకుండా ఉంటే అలాగే ఎప్పుడు చూసినా అలా కూర్చొని ఇప్పుడు చెబితే ఏడాది తర్వాత పనిచేస్తే ఉపయోగం ఉన్నది, ఈ క్షణం ఇంక ఆలస్యం చేయకుండా లే అన్నాడు ఆయన. నీవు నీతో యమువారి గూడి కొన్నితో యరుహానన్న తెత్తుకాని విచ్చేయుము శత్రులన్నురుము చేయము చేయుము శోభనం విలన్. ఇంక ఆలస్యం లేకుండా నీవు నీ మిత్రులందరినీ వెంట పెట్టుకో, నీ సైన్యాన్ని వెంట పెట్టుకో, హుటాహుటిన ప్రయాణమై వెళ్ళిపోదాం, వెళ్ళి కుండిన నగరం చేరదాం. అక్కడ రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవడానికి శిశుపాలాదులందరూ వస్తున్నారు, వాళ్లతో యుద్ధం అవుతుంది నీకు, ఎందుకంటే వాళ్ళు యుద్ధం కోసం కూడా వస్తున్నారు. ఆ పెళ్లికి నీవు వస్తావని, వచ్చి రుక్మిణిని ఎత్తుకుపోతావని వాళ్ళకి లోపల కొంత భయం ఉన్నది కనుక వారంతా యుద్ధానికి సన్నద్ధులై వస్తారు. వారితో యుద్ధం చేసి వారిని చీల్చి చెండాడి ఆ తర్వాత రుక్మిణీదేవిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో, మీ పెళ్లి వల్ల లోకానికి శుభం కలుగుతుంది, అందుకని చేయుము శోభనం విలన్, అంటే లోకానికి శుభాన్ని చేకూర్చిపెట్టు అనగానే, ఓహో నేటికి మూడవ రోజు పెళ్లి ముహూర్తమా, అయితే ఇంకా అందుకు ఆలస్యం అని వెంటనే ఆయనకు ఆహారం పెట్టాడు, కానుకలు ఇచ్చాడు, రకరకాల కానుకలు ఇచ్చాడు. వెంటనే దారుకుణ్ణి పిలిచాడు, ఎవరికి చెప్పకుండా రహస్యంగా మన రథం తీసుకురా అన్నట్ట, అంటే ఊళ్ళో ఎవరికి ఉప్పు అందించలేదు ఆయన, ఒంటరిగా వెళ్ళిపోదామనే ఉద్దేశంతో. సారథి దారుకుడు ఆ క్షణమే రథాన్ని తీసుకొచ్చాడు. ఆ రథానికి నాలుగు గుర్రాలున్నాయి, శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములు అంటారు. ఈ నాలుగు గుర్రాలు కూడా ఒకటి తెలుపు, ఒకటి నలుపు, ఒకటి పసుపచ్చ, ఒకటి ఎరుపు రంగులో ఉంటాయి. ఈ విధంగా నాలుగు రంగులతో ఉన్న గుర్రాలు నాలుగు రథానికి కట్టి దానికి జెండా మీద గరుడధ్వజం పెట్టాడు. గరుత్మంతుడు జెండా మీద రెపరెపలాడిపోతున్నాడు అనమాట. ఈ విధంగా గరుడధ్వజం వేళ్లాడగట్టించి ఆ తర్వాత లోపల శారంగమనే కోదండం, కౌమోదకి గద, సునందమనే ఖడ్గము, అత్యద్భుతమైన పాంచజన్య శంఖము, సుదర్శన చక్రం వంటి అనేకానేక ఆయుధములు అందులో పెట్టించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకురాగానే కృష్ణుడు దానికి ప్రదక్షిణం చేసి అందులో ఎక్కి ఆ బ్రాహ్మడికి చెయ్యిచ్చి అందులో ఎక్కించుకున్నాడు. సారథి రథం పోనీ అన్నట్ట రాత్రికి రాత్రి వెళ్ళిపోయాట ఆయన. ఏడు రోజులు ఆయనకి పట్టింది, కేవలం రాత్రి అంతా ప్రయాణం చేసి ఏకరాత్రం అన్నాడు. ఒక రాత్రిలో ఇంత ప్రయాణం చేసి ఆగకుండా కుండిన నగరానికి వెళ్ళిపోయాడు. ఈరోపు అక్కడ పెళ్లి కొడుకు ఇక పెళ్లి ముహూర్తానికి ముందే రెండు రోజుల ముందు వచ్చి కూర్చున్నాడు వాడు, ఎందుకైనా మంచిదని. వచ్చేటప్పుడు ఒంటరిగా రాలేదు, జరాసంధుడు, సాల్వుడు, దంతవక్త్రుడు, కాశీరాజు కొడుకు సుదర్శనుడు ఇలాంటి వీరాధి వీరులందరినీ కూడా మీరు నాకు సాయం గారు అండనగానే వాళ్ళంతా నీ పెళ్లి మేము దగ్గరుండి చేయిస్తామరా అని జరాసంధాదులందరూ కూడా ఒక్కొక్కరొక్కొక్క అక్షౌహిణి సైన్యంతో కృష్ణుడు ఈ పెళ్లికొస్తే ఆయనని చితక్కొట్టి సంహరించి మీ ఇద్దరికీ కళ్యాణం అయ్యేలా చూసే బాధ్యత మాదంటూ వచ్చారు. అంటే ఎక్కడికక్కడ ఎవడకోడు యుద్ధానికి వచ్చినట్టుంది కానీ పెళ్లికి వచ్చినట్లేదు, కయ్యమే కానీ కళ్యాణంలో లేదది. ఈ వచ్చిన వాళ్ళందరినీ చూచి భీష్మక మహారాజు ఎదురొచ్చి, ఆహా అల్లుడు గారు వచ్చారా నా భాగ్యం, ఆ అల్లుడు గారికి మంచి విడుదిచ్చాడు, ఆయనతో వచ్చిన వాళ్ళకి కూడా అర్హతలను బట్టి మహారాజులకు విడుదలిచ్చాడు, ఇంక ఈ సైన్యానందరికీ లోకల్లో ఎలా విడిదివ్వగలడండి, ఇప్పుడు నా గురువుగారి కంటే రూమ్ ఇస్తారు కానీ నాతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏసీ రూమ్ ఇస్తే ఎగిరిపోయినట్టు అయిపోతుంది. అందుకని ఏం చేయాలి, ఊరవతల టెంట్లు వేశారట పొలాల్లో, అందుకని వేసవకాలం పెళ్లి కదా, పొలాలలో ఓ శిబిరములు వేసేశారు. ఒరే సైనికుల్లారా మీరంతా శిబిరాల్లో పడండి, అక్కడ వంటలు వయ్యారాలు వడ్డింపులు అన్నీ ఉంటాయి, తిన్నంత తినండి, హాయిగా మీ ఇష్టం వచ్చినట్టు విహరించండి అని వారందరికీ కూడా శిబిరాలు ఏర్పాటు చేశారట. ఏమి పెళ్ళండి, ఎంతమందికి వచ్చిన వాళ్ళకి లేదనుకుండా వడ్డనలు, వార్పులు, ఇక తినడాలు, త్రాగడాలు, ఆడుకోడాలు, జోదవాడుకోడాలు, నెత్తిమీద టోపీలు, కిరీటాలు, కాళ్ళకి చెప్పులు, పట్టు వస్త్రాలు, చీరలు ఒకటి కాదు అన్ని సప్లై చేసేసాడు రాజుగారు. అమ్మవారు లక్ష్మీదేవి ఇంట్లో ఉండగా ఆయనకి లోటు ఏమిటి, ఈ విధంగా మొత్తం మీద అందరికీ అన్ని రకాల పెళ్లి ఏర్పాట్లు చేశాడు. ఈలోపు ఈ విషయం బలరాముడికి తెలిసింది, రాత్రికి రాత్రి కృష్ణుడు వెళ్ళిపోతున్నట్ట అని కృష్ణుడు వెళ్ళిపోయిన 4 గంటల తర్వాత తెలిసింది ఆయనకి. ఆయనకి చారుల ద్వారా ఏం తెలిసిందంటే జరాసంధాదులు సైన్యంతో వచ్చారు, కృష్ణుడు చెప్పకుండా ఒంటరిగా వెళ్ళాడు, తప్పక యుద్ధం అవుతుందని చెప్పారట గూఢచారులు. దాంతో బలరాముడు, కృష్ణుడు అంటే ఏమిటో తెలుసున్నవాడే కదా, తన తమ్ముడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు లోకేశ్వరుడు అని తెలుసు, అయినా భూమి మీద పుట్టాక తమ్ముడు తమ్ముడేటండి, ఆయనకి బెంగొచ్చేసిందిట. అయ్యయ్యో హరి ఒకడేగినాడు మగధాధులు చైద్య హితానుసారులై నరపతులందరేని చనినారు కుమారిక తెచ్చుచోట సంగరమగు తోడు కావలయు కంస విరోధికి నంతు వేగత నరిగె హలాయుధునుండు కమలాక్షుని జాడ అనేక శనతో. కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడే, మాట వరసకు కూడా చెప్పలేదు. ఎవరో బ్రాహ్మడు వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నాను తప్ప యుద్ధానికే వెడుతున్నాడు, రుక్మిణిని తేవడానికి వెడుతున్నాడని ఏమాత్రం తెలిసినా ఒంటరిగా వెళ్ళనిచ్చేవాణ్ణ. అక్కడ చూస్తే మగధరాజు జరాసంధాదులందరూ శిశుపాలుడికి సాయం చేయడానికి అనేక సైన్యంతో వచ్చారట. లక్షలు లక్షల సైన్యంతో వాళ్ళు వస్తే కృష్ణుడు ఒక్కడు వెడితే ఎలాగా? తనకంటే భయం లేదనుకో, అమ్మాయి గారికి మరదల గారికి ఏమి ఇబ్బంది వస్తుందో అని ఒక పక్కన తమ్ముడి మీద కాబోయే మరదల మీద ఉన్న ప్రేమతో వాత్సల్యంతో సాత్యకి వంటి తమ్ముళ్ళని సైన్యాన్ని వెంట పెట్టుకుని అక్షౌహిణి సైన్యంతో బలరాముడు యాదవ సైన్యంతో వెళ్ళాడు. ఈయన కూడా సైన్యం బుచ్చుకు వెళ్ళాడు. కృష్ణుడు వెళ్ళే లోపుట ఈ సైన్యం మహావేగంగా వెళ్ళి కృష్ణుడు కలుసుకుందిటే. కృష్ణుడు 4 గంటల ముందు వెళ్ళినా వీళ్ళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, మధ్యలో బహుశా సిగ్నల్ ఆగినట్టు ఉంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే కృష్ణుడు కలుసుకున్నారట వాళ్ళు దారిలో. కృష్ణుడు తెల్లబోయి, అన్నయ్య మీరంతా ఎందుకంటే అలా నాకు తమ్ముడు, నీకు మేము వెంట ఉండాల్సిందే అన్నాడు. ఈ విధంగా ప్రేమతో కూడా వెళ్ళారు. ఈలోపు అక్కడ రుక్మిణీదేవి పెళ్ళికొడుకు వచ్చి పడ్డాడు. వాడు చూస్తే పెళ్ళికొడుకులాడు ప్రేత కళలా ఉన్నాడు. వాడి దుర్వాసన, వాడి శరీరం నుంచి వచ్చేటటువంటి దుర్లక్షణముల వాసన ఆవిడికి పడటంలా, అంటే వాడు సహజంగా వ్యసనపురుడు కదా, అవలక్షణములు కలిగిన వాడు. వాడితో పాటు సైన్యాలు వేసుకుని జరాసంధాదులు వచ్చారు. కృష్ణుడు చూస్తే ఇప్పటి వరకు రాలేదు. వెళ్ళిన పురోహితులు, మా గురువుగారు అగ్నిజ్యోతనుడు రాలేదు. పెళ్లికి ఏర్పాట్లు దగ్గరైపోతున్నాయి. అన్నగారు వచ్చి ఇదిగో వడ్డాణాలంటాడు, చేతికి గాజులంటాడు, రకరకాలైన చీరలు పట్టుకొచ్చాడు. చెల్లి అలంకరించుకో, పెళ్లికి స్నానం చెయ్యి, మంగళస్నానం అంటాడు అని ఆవిడ బెంగపెట్టేసుకుని తలుపులు వేసేసుకుని చెలికత్తెలు ఎవరినీ లోపలికి రానివ్వకుండా ఏకాంతంగా తన మందిరంలో కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నది పాప వెరితల్లి. మహాదుఖం, ఎంత అమ్మైనా అమ్మే అమ్మే, భూమి మీద పుట్టాక జీవులం కదా మనం, అందుకని జీవాత్మలకి సహజంగా ఉండి ఆ వేదన పడిందట ఆవిడ. లగ్నం బెల్లి వివాహమున్ కదిసే ఏలారాడు గోవిందుడు, ఉద్విగ్నం బయ్యడి మానసంబు విననో వృత్తాంతమును బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటికింతడసే నా యత్నం బుసిద్ధించునో భగ్నం బై చనునో విరించి కృతమిభంగిన్ ప్రవర్తించునో. తెల్లవారితే ముహూర్తం, ఇంకా ఇంతవరకు బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతనుడు రాలేదు. అసలు వెళ్ళాడు ఆయన, నా మనస్సు ఆందోళన చెందుతోంది, ఉద్విగ్నత పొందుతున్నది. మా గురువుగారు అగ్నిజ్యోతనుడు అక్కడికి వెళ్ళే ఉంటాడా, లేక అలిసిపోయి దారిలో ఆగిపోయాడా, కృష్ణుడి వృత్తాంతం విన్నాడా, ఎందుకు గురువుగారు ఇంతకీ ఆలస్యం చేశాడు, నా ప్రయత్నం సఫలమవుతుందా లేక నాశనం అయిపోతుందా, భగ్నమా లేక అభగ్నమా, నా భాగ్యం ఎట్లున్నదో అనుకున్నది పాపం. ఇంతకీ బ్రహ్మదేవుడు నా నుదుటి ఏ రాత రాశాడు? పాపం ఆవిడ బ్రహ్మదేవుడి రాతకి అతీతురాలేని జగన్మాత, బ్రహ్మని కన్నతల్లైనా ఇప్పుడు విరించి కృతం ఇబ్బంగిం ప్రవర్తించును. బ్రహ్మ ఎలాంటి సంకల్పం చేశాడో, ఏ రాత రాశాడో. ఘనుడా భూసురుడు ఏగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో, ఈశ్వరుండను కూలింపదలంతునో తలపడో, ఆర్యా మహాదేవియున్ ఆర్యా మహాదేవియున్ నను రక్షం పయరుంగునో, ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. అయ్యో మహాత్ముడు, శిష్యులంటే ఎంతో వాత్సల్యం కలిగిన మా గురువుగారు బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతనుడు వెళ్ళాడో, నడుమ అర్గశ్రాంతుడై చిక్కెను, మధ్యలో అలసిపోయి ఎక్కడన్నా చెట్టు కింద పడుకున్నాడా, అలా అలసిపోయి పడుకోడే ఆయన? పడుకుంటే లేవలేని దౌర్భాగ్య స్థితిలో ఉండే సామాన్య జీవి కాదు ఆయన. అసలు వెళ్ళాడా? వెళ్ళి శ్రీకృష్ణుడికి ఈ విషయం చెప్పాడా? విన్న కృష్ణుడు, ఇది తప్పు, ఆడవాళ్ళు కబురు పెడితే నేను వస్తానా, మామగారు శుభలేఖ పంపాలి, ముహూర్తం మామగారు పెట్టాలి, ఆహ్వానిస్తే పెళ్లి చేసుకుంటాం తప్ప ఎవరి ఆహ్వానం లేకుండా ఆడవాళ్ళ పిలుపు మీద వచ్చి పెళ్లి చేసుకోను, ఇది తప్పన్నాడా లేక విచ్చేశాడా? ఆ ఈశ్వరుడు అనుకూలిస్తున్నాడో లేదో. అమ్మా జగన్మాత పార్వతీమాత, నువ్వు ఒకప్పుడు శివుడు నీ భర్త కావాలని ఎన్నో ఉపవాసాలు వ్రతాలు చేసి ఎంతో కష్టపడి ఆయన్ని భర్తగా పొందావు, నువ్వైనా నన్ను అనుగ్రహించవా అని ఆర్యామహాదేవి అన్నది అక్కడ. అంతేగాని అమ్మవారు అనలేదు, ఆర్య అండంలోనే శ్రేష్ఠుడు అలా జగన్మాత. సమస్త లోకాలకి మొట్టమొదటి తల్లి ఆవిడ. అటువంటి జగన్మాత నన్ను రక్షించాలనుకుంటోందా, రక్షించకూడదనుకుంటోందా? ఆ తల్లి సంకల్పం ఉంటే నాకు తప్పక రక్షణ లభిస్తుంది, నా భాగ్యం ఎలా ఉందో అనుకుని కాసేపు వెళ్ళలేదనుకుంటుంది బ్రాహ్మడు, కాసేపు వెళ్ళాడనుకుంటుంది, కాసేపు వస్తాడనుకుంటుంది, కాసేపు రాడనుకుంటుంది. చెప్పదు తల్లికి తలపు చిక్కు దరహాస చంద్రికల్ కప్పదు, తల్లికి చెప్పదు పోని. అలాగే ఆవిడ దిక్కుల్ని తన నవ్వుతో నింపట్ల, అంటే నవ్వు లేకుండా ఏడుస్తూ కూర్చున్నది, స్నానం చెయ్యదు, పన్నీరు కన్నీరుతోటి నింపేస్తోందిట. అక్కడ స్నానం చేయడానికి పన్నీరు పోశారు, ఆ పన్నీరు దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే ఈ కన్నీరు అందులో పడిపోయిందన్నారు పాపం. నగలు ఎన్నో ఉన్నాయి, అలంకరించుకోదు. మృగనాభి అలదదు మృగరాజ మధ్యమ, కస్తూరి తిలకం ధరించడం లేదు, తిలకం అంతా కొట్టుకుపోయింది, భోరుమని ఏడుస్తోంది. ఈశ్వరికి నా మీద దయలేదనుకుంటుంది, కాసేపు ఉందనుకుంటుంది. ఈ కృష్ణుడు రాకపోతే ఏం చెయ్యాలి? విషం తాగి చచ్చిపోనా, ఉరివేసుకు చచ్చిపోనా, అగ్నిలో దూకి మరణించనా అని పరిపరి విధాలుగా తల్లి తలుపు తీయమని తల్లి చెలికెత్తులు కొట్టినా సరే నే రాను ఇక్కడే ఉండండి, నాకు ఈ నగలొద్దు బావోయ్, నాకు ఈ అలంకారాలు వద్దని గాఢమైన దుఃఖంతో ఆవేదనతో ఉన్నది. అంత దుఃఖంతో ఉన్న ఆ తల్లికి అదృష్టవశాత్తు ఎడమ కన్ను, ఎడమ చెయ్యి, ఎడమకాలు అప్పుడే అదిరాయిట, అంటే శుభ సూచకమైంది. తీవ్రమైన వేదన ఎప్పుడైతే భగవంతుడి కోసం జీవులు పొందుతారో అటువంటిప్పుడు తెలియకుండానే భగవంతుడు వాళ్ళకి కాస్త శుభచిహ్నాలు ఇస్తాడు. ఏమిట్రా కష్టంలో సుఖం అనుకున్న సమయానికి సరిగ్గా ఆ సమయానికి నగరంలోకి అడుగుపెట్టారు బలరామకృష్ణులు. కృష్ణుడు రథంతో అక్కడికి అడుగుపెట్టగానే బ్రాహ్మడు అన్నాడు, నేను నీ రథం ఎక్కువస్తే నేనే నిన్ను తీసుకొచ్చినట్టు తెలిస్తే నాకు ప్రమాదం, అంచేత ఊరి దగ్గర దిగిపోతానని చివరి దిగిపోయి అడ్డదారిలో వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి మహావేగంగా తలుపు తట్టాడు. నేను తీయనంటుంది ఆవిడ. లేదమ్మా నేను మీ గురువు గారిని అన్నాడు. అనగానే వెంటనే తలుపు తీసింది. ఆయన ముఖాన్ని చూచి ఆవిడికి ధైర్యం వచ్చింది, అయినా అడగలేకపోతోంది. ఏమంటాడో తెలియదు కదా, ముఖంలో సంతోషం కనబడుతున్నది కనుక ఈయన శుభవార్తయే తెచ్చి ఉంటాడు అనుకుంటున్నప్పటికీ ధైర్యం చాలక నేల చూపులు చూస్తూ ఇలా పైకి కిందకి చూస్తూ ఉంటే అప్పుడు ఆయన, ఎందుకు తల్లి అంత బాధ నీకు, వచ్చాడు కృష్ణుడు అన్నాడు. వచ్చాడు అనే మాట అన్నాక కృష్ణుడు అన్నాడు అనగానే ఆవిడికి బ్రహ్మానందం కలిగేసింది. అప్పటిదాకా ఉన్న కన్నీరంతా తుడుచుకున్నది. ఆయన కేసి అప్పుడు తీక్షణంగా చూసింది. చూడగానే అప్పుడు చెప్పాడు ఆయన, మెచ్చే భవద్గుణోన్నతికి. సహజంగా విప్రులు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు ఆయన. అమ్మా నీ గుణములు విని మెచ్చుకున్నాడు తల్లి. మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చే నాకు. ఇది సహజం కదా, నాకు ఎంత డబ్బిచ్చాడో అంటే నీ గుణాలు మెచ్చుకున్నాడు కాబట్టి నాకు డబ్బిచ్చాడని చెప్పుకుంటాడు ఆయన. వెరి సంతోషి అంటారు, అల్ప సంతోషి. అందుకని ఏమన్నాడు, ముందు మెచ్చే భవద్గుణోన్నతికి అమేయ ధనావళులిచ్చే నాకు. నాకు లెక్కలేనంత ధనం ఇచ్చాడమ్మా అంటే నీ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆలోచించు. నీ మీద ఇష్టం లేదనుకో ఈ వార్త తెస్తే చీపో అంటాడు నన్ను. అదే నన్ను గౌరవించేంత ధనమిచ్చాడంటే నీ గుణములంటే ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు, సందేహం లేదు. పైగా ఆయన ఏమన్నాడో తెలిసిన, కన్నీయ మీద నా తలపు గాఢము కూరుకురాదురేయి నాకన్నాడు అన్నాడు ఆయన. నాకు కూడా ఎంతో ప్రేమ రుక్మిణి అంటే. ఆవిడ్ని తలుచుకుని ఎన్నో రాత్రులు నేను నిద్రపోలేదు. మా వివాహం సహింపక రుక్మి కీడు తలుస్తాడని తెలుసు. వాడిని చీల్చి చెండాడైనా సరే అమ్మాయిని తీసుకొస్తానన్నాడు ఆయన. స్వయంగా వచ్చేశాడు. తా వచ్చే సుదర్శనాయుధుడు, వచ్చిన వాడు సామాన్యుడు కాదు, సుదర్శన చక్రం ధరించిన వాడు. సుదర్శనం ధరించిన వాడికి ఎదురు వెళ్ళిన వాడల్లా అదర్శనుడు అయిపోతాడు, అంటే నశించిపోతాడు. అందువల్ల ఆయన అండంలో కృష్ణుడు వచ్చాడని చెప్పడం కాదు, సుదర్శనాధుడు ఆయుధుడు స్వయంగా వచ్చాడు. వాడి సురాసురులెల్ల అడ్డమై వచ్చిన నయన రాక్షస వివాహమున కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. ఆ మహానుభావుడు ఈ రోజున దేవతలడ్డబడినా, రాక్షసులడ్డబడినా, నరులడ్డబడినా, సాధ్యులడ్డబడినా, కిన్నరులడ్డుబడినా, కింపురుషులడ్డుబడినా, అందరినీ యుద్ధరంగంలో జయించి చీల్చి చెండాడి నిన్ను పట్టుకుపోతాడు, రాక్షస వివాహం చేసుకుంటాడు. నీ సచ్చరిత్రం, నీవు చేసిన తపస్సు, పూజలు, పుణ్యము అన్నీ ఫలించాయి, నీ నోములు ఫలించాయి తల్లి. ఆ భక్త సులభుడు వచ్చాడు, మీకు పెళ్ళవుతుందనగానే ఆవిడ బ్రహ్మానందంతో ఆయన కాళ్ల మీద పడి కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగేసింది వెంటనే. ఆ తర్వాత అన్నది, ప్రభు ఎంత ఉపకారం చేశావు, నా జీవితం నిలబెట్టావు, నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే నేను శరీరం విడిచిపెట్టేద్దాం అనుకున్నాను, ఆ సమయంలో శుభవార్త చెప్పావు, నా ప్రాణం నిలబెట్టావు, మా కాపురమే కొత్త కాపురాన్ని నిలబెట్టబోతున్నావు, ఇటువంటి ఇంత ఉపకారం చేసిన నీకు నేనేం చేయగలను.
జలజాతే క్షణు తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి,
నా సందేశాన్ని కృష్ణుడికి చెప్పి ఆ పద్మాక్షుణ్ణి కృష్ణుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చావు.
నన్నిలువము పెట్టితి ఆయన వచ్చాడు అనే మాట చెప్పి ఇప్పుడు నన్ను నిలబెట్టావు, నా ప్రాణాలు నిలబెట్టావు.
నీ కృపల్ బ్రతికితి, నీ దయ వల్ల బ్రతికాను, లేకపోతే చచ్చిపోదాం అనుకుందిగా మరెవడ, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నది, అందుకే నీ కృప వల్ల బ్రతికాను.
నీ వంటి పుణ్యాత్మకుల్ కలరే,
నీలాంటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉంటారా, శిష్యురాలిని అని శరణు కోరితే ఎన్నో కష్టాలు పడి నాకు ఇష్టమైన పెళ్లి చేయడానికి నా వరుణ్ణి తీసుకొచ్చావు, నా ప్రాణం నిలబెట్టావు, నీలాంటి పుణ్యాత్ములు ఎక్కడుంటారు.
దీనికి నీకు ప్రత్యుపకృతి కావ్యం పనే నేర,
ఎంత మహోపకారం చేసావు, ఈ ఉపకారానికి ఇంకేం ఉపకారం చేయగలను, నేను ప్రత్యుపకారం చేయలేను, నువ్వు చేసిన ఉపకారానికి ఏమిచ్చినా రుణం తీరదు, అందుకే ఏమి ఇవ్వలేను.
అంజలిగా వించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి,
నీకు కేవలం నమస్కారం చేస్తున్నాను, ఇలా రెండు చేతులు తోడించి నీకు నమస్కరిస్తున్నాను. అసలు నిజంగా జగన్మాత నమస్కరించడం ఏంటి, ఆ తల్లి నమస్కరిస్తే అవతలవాడికి మోక్ష లక్ష్మి వస్తుంది, ఈ బోడి లక్ష్మి లెక్క అన్నారు. ఈ భూలోకంలో ఉన్న ఎన్ని లక్ష్ములైతే మోక్ష లక్ష్మికి సాటి అవుతాయి, అందుకే ఆవిడ ఏమి ఇవ్వలేదు. ఇలాంటప్పుడు ఆవిడ కనుక కానుకలు ఇచ్చుంటే అతడు మళ్ళీ ఇంకో కొన్ని వందల జన్మలు ఎత్తేవాడు, ఆయన ఏం కోరుకోడు, ఆవిడ ఏమి ఇవ్వలేదు, నీకు ఒక నమస్కారం చేస్తున్నాను. ఇందులో అంతరార్థం అదట, లక్ష్మీదేవి ఇలా రెండు చేతులు జోడించింది అంటే అర్థం, మనకి దర్శనం అలా ఇచ్చింది అంటే ఇక వాడికి పునర్జన్మ లేదు, కైవల్య లక్ష్మీ ప్రసాదమే అది. అందుకే ఆవిడ నీకు నమస్కరిస్తున్నాను, ఓ భూసురోన్వయ మణి, ఈ బ్రాహ్మణ వంశానికి శ్రేష్ఠుడి వినువు, సద్బంధు చింతామణి, బంధువుల పాలిటి కల్పవృక్షమా అనగానే తల్లి ఇంతకంటే అదృష్టం ఉంది, ఇదే నా గొప్ప దక్షిణ, ఆయన ఇచ్చిన దక్షిణ చాలు, నువ్వు ఇచ్చిన దక్షిణ చాలు అని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు లేచింది, మహోత్సాహంతో పన్నీట జలకమాడింది, చక్కగా జడ వేసుకున్నది, పువ్వుల జడ ముడుచుకున్నది ఆవిడ, కస్తూరి తిలకం తీర్చిదిద్దుకుంది, ఏడు వారాల నగలు వేసుకుంది, ఎర్రని అరుణవర్ణంతో ఉన్న వస్త్రాన్ని ధరించింది, కుంకం తీర్చిదిద్దుకున్నది, పార్వతీ పూజకి సంసిద్ధురాలయ్యింది. ఈలోపు భీష్మక మహారాజు గారు, కుండినపురాధీశుడు, పెళ్లికి నేను పిలవకపోయినా బలరామకృష్ణులు వచ్చారని తెలుసుకుని ఎదురేగి వాళ్ళకి అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి, మహాత్ములారా, నిజానికి నేను కొన్ని కారణాల చేత మీకు శుభలేఖ పంపలేకపోయాను, అయినా మీ అన్నదమ్ములిద్దరూ, మీ తమ్ముడు సాత్యకిని కూడా వెంట పెట్టుకుని వచ్చారు, చాలా సంతోషం, మీరు దగ్గరుండి పెళ్లి జరిపించండి, మీరు లేకుండా పెళ్లి చేయడం ఎలాగా అనుకునేవాడిని, నాకు మీరంటే భక్తి అనగానే కృష్ణుడు, నేను లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందండి మామయ్య అన్నాడు, నేను లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది మామగారు అన్నట్టుగా పలికి, అంత మాటనో చాలు నాయన, నువ్వు దగ్గరుండి సందడిగా పెళ్లి జరిపించంటే అబ్బో సందడిగా జరిపిస్తాను అని ఆయన ఇచ్చిన కానుకలు పుచ్చుకున్నాడు, మంచి విడిదిచ్చాడు ఆయన, ఏర్పాట్లన్నీ చేశాడు. ఇప్పుడు ఈ బలరామకృష్ణులు ఏర్పాట్లు చేసినా భవనంలో కూర్చోకుండా భటుల్ని అందులో ఉండమనండి అని వాళ్ళందరినీ అందులో అట్టేపెట్టి భోజనాలు చేయండి అని వీధుల్లో తిరగడం మొదలెట్టారట. బలరామకృష్ణులు వీధిలోకి వచ్చారని తెలియగానే మొత్తం ఇళ్లల్లో వాళ్ళంతా, స్నానం చేస్తున్నవాడు స్నానం మధ్యలో లేచి వచ్చేసింది, పిల్లల్ని పోషిస్తున్నవాడు పిల్లల్ని కింద పారేసింది, భర్త పాదాలు ఒత్తుతున్నవాడు భర్త కాళ్ళు డామ్మని మంచం మీద కొట్టింది, బాబోయ్ నా కాళ్ళు అంటే నీ కాళ్ళు తర్వాత చూద్దాం, కృష్ణుడు వచ్చాడు ఆయన కాళ్ళు చూడండి అని పరిగెత్తుకొచ్చారట. ఏం రాశానండి వచనంలో పోతన గారు, భర్తకి పాదసేవ చేసి చెయ్యక నీళ్లు పోసుకుని పోసుకోక పువ్వులు ముడిచి ముడవక భోజనం చేసి చెయ్యక బిడ్డలకు పాలు పోసి పొయ్యక, అంటే ఏ పనులు ఆ పనులన్నీ విడిచిపెట్టి మధ్యలో వచ్చేసి మేడల మీద నుంచి మిద్దెల మీద నుంచి అరుగుల మీద నుంచి కృష్ణుడిని చూచి పొంగిపోయి, ఆహాహా ద్వారకానగర వాసులు ఎంత అదృష్టవంతులు, ఒకప్పుడు బృందావన వాసులు ఎంత అదృష్టవంతులు, మేము ఉన్న ఈ ఊళ్ళో రోజు ఈ రుక్మి మొహమును ఆ జరాసంధుడి మొహం మధ్య మధ్యలోనూ ఈ కృష్ణుడి మొహం చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉన్నది, మనం అదృష్టవంతులమే, ఎందుకంటే ఆదిలక్ష్మి స్వరూపిణి అయిన రుక్మిణీదేవికి ఈ కృష్ణుడు భర్త అయితే ఎంత బాగుండు, ఇద్దరిని పక్క పక్కన పెట్టుకు చూసేటండి వాళ్ళంతా, ఊళ్ళో వాళ్ళందరికీ ఇద్దరికి పెళ్ళి అవ్వాలని కోరిక. అందుకని వాళ్ళు ఏమనుకున్నారో తెలిసిన,
తగునీ చక్రి విదర్భరాజసుతకుల్. సరిగ్గా ఈ కృష్ణుడు మన రాజుగారి కూతురు రుక్మిణికి తగిన భర్త.
తథ్యంబు వైదర్భియున్ తగునీ చక్రికి.
నిజంగానే మన రుక్మిణి కూడా ఈయనకి సరిపోతుంది. ఈడు జోడు అన్ని రకాలుగా కుదురుతుంది. అందము కానీ, లావణ్యం కానీ, సుగుణములు కానీ ఎందులో చూసినా ఈ ఇద్దరూ ఒకరికొకరు సరిపోతారు.
తథ్యంబు వైదర్భియున్ తగునీ చక్రికి ఎంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరంతగులం గట్టిన బ్రహ్మనేర్పరి కదా.
ఆహా, ఈ ఇద్దరు భార్యాభర్తలైతే దాంపత్యం ఎంత బాగుంటుందో. ఓ బ్రహ్మదేవ, వీళ్ళిద్దరినీ సృష్టించి వీళ్ళని భార్యాభర్తల్ని చేస్తే అప్పుడు కదా నువ్వు గొప్పవాడివి. వాళ్ళ దృష్టిలో బ్రహ్మ సృష్టి అనుకుంటున్నారు. అందుకని బ్రహ్మ, ఈ ఇద్దరికీ కళ్యాణం జరిగేలా చూసి దంపతులు అయ్యేలా చేసి ఈ దాంపత్యం నిలబెడితే అప్పుడు నీ సృష్టి గొప్ప సృష్టి. అసలు ఈ సృష్టిలో ఇంత మంచి దాంపత్యం మరో చోట ఎక్కడా ఉండదు. ఎక్కడ చూసినా అందంగా భర్త ఉంటే దౌర్భాగ్యురాలైన భార్య, లేదా భార్యావిడ ఎంతో అందంగా ఉంటే ఈ భర్త చూస్తే వికారాకారుడై ఉంటాడు. ఈ ఇద్దరూ ఎప్పుడూ కూడా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుండరు. నిజంగా చూడండి, అలాగైనా పెద్ద భయంకర భీకరాకారుడైన వాడికి అందంగా ఉన్న భార్యని ఇస్తాట బ్రహ్మదేవుడు, లేదా నాలా అందంగా ఉన్నవాడికి తీసుకొచ్చి ఏ సూర్యకాంతను అంటగడతాడు. ఇప్పుడు లేరుపోయింది నా జీవితం మీద పడకండి. సహజంగా లోకల్లో చెబుతున్న వాటి ఈ విధంగా లోకల్లో ఎక్కడే కూడా అనుకూల దాంపత్యం ఉండదు అంటారు. అటువంటిది ఈ ఇద్దరిని మాత్రం బలే సృష్టించావు. నువ్వు గొప్పవాడు అనుకుంటే ఈ ఇద్దరికీ మాత్రం వివాహం చెయ్యసుమా అని వాళ్ళు ఏమన్నారు. ఈ ఇద్దరం తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి కదా. దర్పాహత రాతి అయిమ గడవుగా ఉత చక్రి రమణికిల్ మా పుణ్యమూలంబునన్. శత్రువులందరినీ చీల్చి చెండాడి ఈ కృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకోవాలి. ఎలాగా? మా పుణ్యం వల్ల. మేము మా ఊళ్ళో ఉన్నవాళ్ళం అందరం, పౌరులం అందరం ఇంతకాలం మేము చేసిన పుణ్యము, తపస్సు, దానము ఈ ఫలితమంతా కృష్ణుడికి ధారపోస్తాం. కృష్ణుడు ఈ శక్తిని పుచ్చుకుని మా పుణ్యం సేకరించి మా పుణ్యంతో శత్రువుల్ని జయించి రుక్మిణిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే పుణ్యం ఉంటే కానీ శత్రువుల్ని జయించలేరు కదా. అందుకని పాపాడు ఎంత త్యాగం చేశారు, ఎంత ఇష్టపడ్డారో తెలుసా. మా పుణ్యం వల్ల ఈ ఇద్దరూ కూడా దంపతులు అవ్వాలి. ఈ కృష్ణుడు మా శక్తి పుచ్చుకుని శత్రువుల్ని చెండాడుగాక, ఆ శిశుపాలుని తన్ని ఈయన పెళ్లి చేసుకోవాలి అని అందరూ కూడా అనుకున్నారట పాపం. కృష్ణుడు వారి మనస్సులు స్వీకరించి అంత ప్రేమ చూపించిన వారిని ఆశీర్వదిస్తూ ముందుకెళ్ళాడు. ఈలోపు రుక్మిణీదేవి కొద్ది పరివారముతో ఆడవాళ్లని వెంట పెట్టుకుని అమ్మవారి ఆలయానికి వెళ్ళింది. ఇప్పటికి కూడా కుండిన అనేది ఉన్నది, చాలా అద్భుతమైనది. మహారాష్ట్రలో కొండ ఉంటుంది, కొండ మీద పార్వతీ పరమేశ్వరుల ఆలయం, మెట్లుంటాయి, మెట్లు ఎక్కువ ఉండవు, 180 మెట్లు ఉంటాయి అంతే. చాలా తేలిక ఎక్కేయచ్చు మీలాంటి వాళ్ళు, పడుచువాళ్ళంతా కూడా. 180 మెట్లు కూడా మోకాటి పర్వతంలో ఒక్కొక్క మెట్టు ఇంత ఎత్తు ఉంటుంది. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే మోకాళ్ళ గుడ్లు కట్టుకుని ఎక్కుతారు. ఈ మధ్యన కొంచెం మార్చేశారులేండి అన్నీ. ఒకప్పటి మాట నేను చెప్తున్నది, ఎప్పుడో 25 క్రితం అయితే కొంచెం ఎత్తుగా ఉండేవి మెట్లు, ఎగుడిదిగుడిగా ఉండేవి. ఆ మెట్ల మీద కావడి ఎక్కుకుంటూ పైకి వెళ్ళింది. కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరు వెళ్ళకూడదు. పైన పురోహితులు, ముత్తయిదువులు ఉంటారు. శివపార్వత పూజ అవగానే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయించి ముత్తయిదువులకి తాంబూలాలు ఇవ్వాలి. చీరలు, నగలు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెళ్లికి ముందు ఇవ్వడం ఒక సంప్రదాయం. అందుకని కేవలం చెలికత్తెల్ని వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళింది. అప్పటికే అర్చకులు ఉన్నారు, అర్చకుల భార్యలు, ఇంకా విప్రుల యొక్క భార్యలు, ముత్తయిదువులంతా అక్కడే ఉన్నారు. ఈవిడ పైకి వెళ్ళింది. వెళ్ళగానే శివుడికి అర్చన చేశారు. అమ్మవారు ఎప్పుడు శివుడి పక్కనే ఉంటుందన్నమాట. ఇదే పానవట్టం, పానవట్టం పక్కనే ఉంటుంది అక్కడ అమ్మ. ఆ ఇద్దరికీ కూడా పుష్పాలతో అర్చన చేస్తూ ఉంటే రుక్మిణీదేవి రెండు చేతులు జోడించి నమస్కరించింది. ఆహాహా, ఆది దంపతులారా, మీ అనుగ్రహంతో నాకు పెళ్ళవ్వాలి. నమ్మితి నామనంబున, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మా. మేటి పెద్దమ్మా దయాంబురాశివి కదమ్మా, హరిల్పతి చేయుమమ్మా, నిన్నమ్మిన వారికి అన్నడును నాశము లేదు కదమ్మా. ఈశ్వరీ అమ్మా జగన్మాత, మీరు ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వరులు చరిత్రలో మొట్టమొదటి దంపతులు. అలాంటి సనాతనుడైన ఉమామహేశ్వరులు మీ ఇద్దరిని నా మనస్సులో పెట్టుకుని ఎప్పుడూ కొలుస్తూ ఉంటాను. తల్లి, నువ్వు సామాన్యురాలివా, పెద్ద తల్లివి, తల్లులకి తల్లివి, అమ్మలకి అన్నయ్యమ్మవి, ముగురమ్మలకి మూల పుట్టమ్మవి, దయాసముద్రురాలివి. ఈ కృష్ణుడు నాకు భర్త అయ్యేలా చెయ్యమ్మా. ఈశ్వరుడు నీకు ఎలా భర్త అయ్యాడో నాకు అలాగే కృష్ణుడు కూడా భర్త అవ్వాలి. మీ పాదపద్మాలని భక్తితో కొలుస్తూ ఉంటాను. పురాణ దంపతులు మీరు. పురాణ దంపతులు అంటే ఎప్పుడో పెళ్లి చేసుకున్న మొదటి దంపతులు, కానీ ఎప్పుడు చూసినా కొత్త దంపతుల్లో ఉంటే వాళ్ళని పురాణ దంపతులు అంటారు. పెళ్ళై ఎన్నేళ్ళైనా భార్యాభర్తలిద్దరూ కలిసి ఎడుతుంటే అప్పుడే పెళ్లి చేసుకున్న నవవధూవరులలో ఉంటే వారికి పురాణ దంపతులు అని పేరు. పురాణం అంటే పురా అపి నవం ఇది పురాణం, పాతది కానీ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ కథ ఉంది మీకు, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ కొత్తగా ఉంటుందా లేదా మీకు? నేనే కాదు, ఎన్ని లక్షల సార్లు ఎంతమంది చెప్పినా సరే ఈ కథ వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలి, మళ్ళీ బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట. అందుకని శాస్త్రం ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు చరిత్రలో సృష్టిలో మొదటి దంపతులు, కానీ వాళ్ళు ఎప్పుడు పక్క పక్కన కూర్చుంటే ఆ రోజే పెళ్లి చేసుకున్న తాజా దంపతుల్లో ఉంటారట. అందుకని పురాణ దంపతులు. మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ, దయాంబురాశివి కదమ్మ, దయాసముద్రాలివి. నాకు ఆ కృష్ణుడి భర్త చెయ్యి. నిన్ను నమ్ముకున్న వారికి నాశనము లేదు తల్లి అని పరిపరి విధాలుగా ప్రార్థించింది. దుర్భగాయా, నేను దుర్భగురాలిని, దౌర్భాగ్య స్త్రీలా ఉన్నాను ప్రస్తుతం. కృష్ణుడు భార్య భర్తగా లేని కితన్ దౌర్భాగ్యం, కానీ ఆయన భర్త అయితే సౌభాగ్యం. అంబ, దుర్గా, కాళీ, భద్రకాళి, కుముద, విజయ అని అమ్మవారి యొక్క నామాలన్నీ ఉచ్చరించి పూజిస్తూ ఉంటే అమ్మవారి శిరస్సు మీద ఉన్న ఒక పుష్పం కిందకి జారింది. ఆ పుష్పం తెలియకుండానే కిందన్న పళ్ళెల్లో పడింది. ఆ పువ్వే అచ్చకుడు పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చాట. అంటే అమ్మ కటాక్షం వచ్చింది, ఆ పువ్వు నెత్తి మీద పెట్టుకుంది. ఎప్పుడూ కూడా ఈ అమ్మవారి అచ్చనకి వెళ్లే ముందు స్నానం చేసిన దగ్గర నుంచి మౌన వ్రతంలో ఉండాలి. అలా మౌనంగా ఉండి కొండ మీదకి వచ్చి మనస్సులోనే ఇప్పుడు ఈ ప్రార్థన చేసింది ఆవిడ పైకి కాకుండా. ఈ మౌన వ్రతం ఎప్పుడు విరమించాలి? అక్కడున్నటువంటి ముత్తయిదువులకి కానుకలు ఇచ్చాక మౌన వ్రతం విరమించాలి. అందుకే ఆవిడ ఈ ప్రార్థన అంతా కూడా లోపల లోపలే చేసింది. చేసి ఇప్పుడు బయటకు వచ్చి అక్కడున్న అర్చకులకి కానుకలు ఇచ్చి ముందు వారి ఆశీర్వచనాలు పుచ్చుకుంది. 1116 మంది ముత్తయిదువులు తెచ్చారట. అంతమందికి కూడా పట్టు చీరలు, బంగారపు కానుకలు ఇచ్చింది, గాజులు ఇచ్చింది, వడ్డాణాలు ఇచ్చింది. అమ్మ తలుచుకుంటే బంగారానికి లోటేమిటి? మొత్తం ముత్తయిదువులందరికీ పసుపు కుంకాలు, సువర్ణాభరణాలు ఇచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆశీర్వచనం చేశారు, అక్షతలు వేశారు. ఏమన్నారో తెలుసు వాళ్ళు? పెళ్ళవుగా కల్లా మనోవాంఛాఫల సిద్ధులు. ఆ మనోవాంఛాఫల సిద్ధిరస్తు అన్నంలో కూడా ఎలా అన్నారో తెలుసా? ఇష్టవరేణ మనోవాంఛాఫల సిద్ధిరస్తు అన్నారట. నీకు ఇష్టుడైన వరుడితో నీ మనస్సులో ఉన్న కోరిక తీరుగాక. ఇష్టుడైన వరుడు ఎవరు? కృష్ణుడు. వాళ్ళు ఎంత గొప్పగా అన్నారంటే ఆశ్చర్యం. వాళ్ళ అనారలల్లా పార్వతీదేవి ఆలయంలో పార్వతి అలా పలికించింది. 1116 మంది ముత్తయిదువులు అరుంధతితో సహితముగా నీ మనస్సులో నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో ఆ వరుడితో నీకు పెళ్ళవుగాక అని దీవించారండి. ఇంకా అసలు ఆదిలక్ష్మి, ఆ ఆదిలక్ష్మిని ఆదిదేవి, అక్కడ పార్వతీదేవి, పైగా అక్కడ ఉన్నవాళ్ళంతా మహానుభావులైన ఋషుల యొక్క భార్యలు. ఎంతమంది ఆశీర్వచనం స్వీకరించిందిట. మౌన నియతి మా ని మగువ వెడలే, అప్పటికి మౌన వ్రతం విడిచిపెట్టింది. మెట్లు ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా చూసుకుంటూ దిగుతోంది. వెనకేమో పరిచారిక జనం వస్తున్నారు, ఆడవాళ్ళంతా వెనకే ముందు రాకూడదు ఈ సమయంలో. అందుకని ఆవిడ దిగుతూ ఉంటే వెనకే ఆవిడ చీర అవి కూడా జాగ్రత్తగా పట్టుకుంటూ ఆవిడికి అర్చకులు ఇచ్చిన పసుపు కుంకాలు గాజులు మన ఎదురైన కానుకలు పుచ్చుకుంటూ వస్తున్నారట. ఇలా చేత్తో పట్టుకుని ఈవిడ మెట్లు కిందకి దిగుతున్నది. ఈలోపు ఇక్కడికి రుక్మిణీదేవి గుళ్ళోకి వచ్చిన విషయం తెలిసిపోయి గంట క్రితం నుంచి రాజులందరూ అక్కడికి వచ్చేశారు. మగాళ్ళంతా శిశుపాలుడితో సహితంగా రాజులు రాజకుమారులు ఎందుకు వచ్చారో తెలుసా? పెళ్ళైపోతే రుక్మిణీదేవి మొహం చూడటం కుదరదు. ఆవిడ పరమ సౌందర్యవతి అని అందరూ చెప్పారు. ఈ అందగత్తిని ఇప్పుడు చూద్దాం. పెళ్లిలో కూడా మేలు ముసుగుంటుందిట. ఆ మేలు ముసుకున్నప్పుడు ఆవిడ తాళి కట్టేటప్పుడు ముసుగు తీస్తే దగ్గరున్న జరాసంధుడు లాంటి వాడు చూస్తారు, కానీ ఆ కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళకి ఏం కనబడుతుంది? అందుకని అందరూ కూడా ఈ మెట్ల మేంచి కిందకి దిగుతున్నప్పుడు రుక్మిణీదేవిని ఒక్కసారి చూద్దాం, ఆహా ఆవిడ గురించి ఎంతమందో వర్ణించారు అని పాప వాళ్ళంతా మెట్లకు అటు ఇటు బారులు తీరి ముష్టాళ్లలో కూర్చున్నారు ఆవిడ సౌందర్యం చూడటానికి. ఆవిడ అలా దిగుతూ ఉంటేటండి ఇక్కడ వర్ణించారు వ్యాసుల వారు, ఆ మహారాజులకి మతిపోయిందట, గుర్రం మించి పడిపోయాడు ఒకడు ఆ సౌందర్యం చూసి. ఒరే శిశుపాల, నీకు ఎంత మహాయోగం పట్టిందిరా, మా భార్యలు ఉన్నారు, ఈ సుందరీమణి యొక్క సౌందర్యంలో 1000వ వంతు కూడా వాళ్ళు పొందలేకపోయారు అని ఎవరికి వాళ్ళు, గుండెలు పట్టుకునేవాడు ఒకడు, ఆహాహా అనేవాడు ఒకడు, స్పృహ తప్పిపోయేవాడు ఒకడు, పిచ్చెక్కిపోయి జుట్టు పిక్కుంటున్నవాడు ఒకడు, కిరీటం తీసేసిన వాడు ఒకడు. అంటే ఆ సౌందర్యం ఎంతమందిని సమ్మోహపరిచిందన్నారు. నేను చెబుతున్నది అతిశయోక్తి కాదు, వ్యాసుడు పోతన గారు చెప్పిన వాటిని చెబుతున్నాను. అంత మహాసౌందర్యానికి ఎవరికి వాళ్ళు పరవశులైపోయారు, హృదయంలో ధైర్యం తగ్గిపోయిందిట. అందులో కొంతమంది ఏం చేశారు, పెళ్లికి ముందు ఒక్కసారి ఒకడు మన చూస్తే బాగుండు అనుకుని అని తగ్గాడు ఒకడు. అంటే తగ్గితే అటు చూస్తుందేమోనని. ఒకడు ఏం చేశాడు, ఈ కూర మేసం మెలేశాడు, ఒకడు కావాలని అర్థం ఇలా చూపించాడు, ఒకడు జుట్టిలా మెలేశాడు, ఒకడు దువ్వెనతో దువ్వాడు, ఎన్ని చెయ్యాలో అన్నీ చేశారు. కానీ ఈ వెకిలి చేష్టలేవి ఆ జగన్మాత ముఖాన్ని ఇటు తిప్పించలేకపోయాయి. అంటే ఆవిడని ఆకర్షింపలేకపోయారు వాళ్ళు. ఆవిడ మాత్రం తల పూర్తిగా ఎత్తకుండా కిందకి మెట్లంబట వంచుకుని నడుస్తూ, నేను తలెత్తగానే నాకు కృష్ణుడు కనబడితే నా జాతకం బాగుపడినట్టు, లేదా ఆఖరి మెట్టులోంచి కిందకి దిగేలో కిందకి దూకి చచ్చిపోదాం అనుకుందిట. అందుకనే ఆవిడ అలా మెట్లంబట దిగుతోంది. ఆవిడని చూచారు ఈ జనమంతా కూడా, ఏమి సౌందర్యం అండి ఆవిడని చూసి ఒక్కసారిగా. అళినీలాలక పూర్ణచంద్రముఖి ఏనాక్షిల్ ప్రవాళాధరం కలకంఠిల్ నవపల్లవాంఘ్రియుగళం గంధేభకుంభస్తనిన్ పులినశ్రోణి ఇభేంద్రయాన అరుణాంభోజాతహస్తం మహోత్పలగంధిల్ మృగరాజమధ్యగని విభ్రాంతాత్ములైరందరు. అమ్మవారు ఎలా ఉంది, అళినీలాలక తుమ్మెదరెక్కలు ఎంత నల్లగా ఉంటాయో అంత నల్లని ఒత్తైన జుట్టుతో ఉన్నది. ఆవిడ జుట్టు నల్లగా తుమ్మెదరెక్కల్లా ఉంది, పూర్ణ చంద్రబింబంలా ఉంది ముఖం. ఏనాక్షి అంటే లేడి కళ్ళ వంటి కళ్ళు కలిగి ఉన్నది. లేడి కళ్ళు బెదురుగా ఉంటాయి, లేడి చూపులు ఎప్పుడైనా చూడండి ఇలా ఇలా చూస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, చంచలమైన చూపులు అన్నమాట, బెదురుతూ చూస్తోంది ఏమో ఏం దొరుకుతుందో అని. పగడాల్లా ఎర్రగా ఉన్నాయి, దొండ పండుల్లో ఉన్నాయి పెదవులు అన్నమాట, అంత ఎర్రగా ఉన్నాయట. కళ్ళకంఠిన్, ఇక ఆవిడ మాట్లాడితే కోకిల కూసినట్టుంటుంది, అంత మధురమైన కంఠం కలిగినది. అప్పుడే వికసించిన చిగుళ్ళల్లాగా కాళ్ళు చేతులు ఉన్నాయి, సమున్నత వక్షస్థలంతో ఉంది, పులినస్సురు అని పైగా. ఇక నడక ఎలా ఉంది, మదపుటేనుగుల అంటే ఒయ్యారంగా మెల్లగా మెల్లగా నడుస్తుంది అన్నమాట. అరుణాంభోజాతహస్తం, ఎర్ర తామర పువ్వుల్లో ఉన్నాయి చేతులు, అంత ఎర్రగా ఉన్నాయట. మహోత్పలగంధిన్, ఉత్పలగంధి అంటే నిజానికి ఉత్పలం అంటే కలువ, కానీ మహోత్పలం అంటే కలువ కాదు, తామర పువ్వు అని అర్థం. పద్మగంధి, పద్మగంధి అని ఉత్తమ స్త్రీలు అని అంటారు. నిజం చెప్పమంటే కొంతమంది స్త్రీలు నడుస్తుంటే వాళ్ళ శరీరము నుంచి తామర పువ్వుల్లోంచి వచ్చే వాసన వస్తే వాళ్ళకి పద్మగంధి అని పేరు. అటువంటి స్త్రీలను నేను కాశ్మీర్లో చూశాను, ప్రయాగలో చూశాను, అందుకు చెబుతున్నాను. ఆవిడ వస్తూ ఉంటే ఉత్తమ జాతి స్త్రీ కదా, ఆవిడ శరీరం నుంచి తామర పువ్వు వంటి వాసన వస్తుంది, చెమట పడితే కూడా అలాంటి వాసన వస్తుంది అనమాట. మహాత్ములు వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు. అటువంటి ఆవిడ్ని మృగరాజ మధ్య సింహం నడుముల సన్నని నడుము కలిగిన దానిని చూచి విభ్రాంతాత్ములైరందరు, అందరూ తెల్లబోయారన్నమాట. అంటే విహ్వలుడై మాట రాకలా ఉండిపోయారు. ఇంతమంది రాజకుమారులు జరాసంధుడితో సైతంగా ఆకర్షితులైపోయారు. ఇప్పుడు ఆవిడ సౌందర్యాన్ని ఇంత వర్ణించారా, ఇప్పుడు ఈ తల్లి మెల్లిగా తలెత్తింది. తలెత్తగానే కనియల్ రుక్మిణి చూసింది, రుక్మిణి ఎవరిని చూసింది, ఈ పనికి మళ్ళీ వాళ్ళు చూస్తే ఎంత ఎందుకు రాస్తారండి. అందుకే అక్కడ ఎంత అద్భుతమైన వర్ణన అంటే ముందు చూచింది రుక్మిణి అని ఎత్తుకున్నారు క్రియాపదంతో. చంద్రమండల ముఖున్, ఆయన కూడా చంద్రబింబం లాంటి ముఖం కలిగిన వాడే. కంఠీరవేంద్రావలగ్ను, సింహం నడుములాగా సన్నని నడుము కలిగిన వాడు, చురుకైన నడుము కలిగిన వాడు. నవంభోజదళాక్షు, అప్పుడే వికసించిన తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, కూడా తామర పువ్వుల్లో ఉన్నాయన్నమాట. చారుతరవక్షున్, అందంగా విశాలముగా నున్నగా ఉన్నది వక్షస్థలం. మేఘ సంకాశ దేహు, ఈ ఇద్దరికి ఒకటే తేడా, ఆవిడ బంగారపు రంగు, ఈయన మేఘం వంటి రంగంతే, మేఘముతో సమానమైన దేహం కలిగిన వాడు. నగారాతి గజేంద్రహస్త నిభబాహు, నగ అన్న అగ అన్న కొండ, అరాతి అంటే శత్రువు, నగారాతి అంటే కొండలకి శత్రువు ఇంద్రుడు. ఆయన యొక్క గజేంద్ర ఏనుగేమిటి, ఐరావతం. ఐరావతం యొక్క హస్త అంటే తొండం, ఐరావతము తొండము నున్నగా బలంగా ఉంటుంది, అలా ఉన్నాయట ఆయన చేతులు, ఏనుగు తొండాల్లో ఉన్నాయి ఆయన చేతులు అని చెప్పడం. ఇవి వృత్తాకారంలో ఉండి బలముగా పొడుగ్గా మోకాళ్ళ వరకు ఉంటే అటువంటి వాళ్ళ చేతుల్ని ఏనుగు తొండాల వంటి చేతులు అంటారు. అందుకని నగారాతి గజేంద్ర హస్త నిభ బాహున్, చక్రి చక్రం ధరించి ఉన్నాడు, పీతాంబరును పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు ఆయన, ఘనభూషాన్వితు మెడ నిండా రకరకాల బంగారపు గొలుసులు వేసుకున్నాడు, చేతులకి కంకణాలు భుజకీర్తులతో కిరీటముతో శోభిల్లుతున్నాడు, కంబుకంఠు శంఖంలా నున్నగా ఉన్నది మెడ, విజయోత్కంఠును విజయం పొందాలి, శత్రువుల్ని చీల్చి చెండాడు రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనే ఉత్కంఠతతో ఉన్నాడు. అటువంటి జగన్మోహను కనియన్ రుక్మిణి, ఆ జగన్మోహనాకారుణ్ణి కృష్ణుణ్ణి చూచింది రుక్మిణి. ఎంతలో అలా చూసిందో లేదో, కృష్ణుడు సరిగ్గా మెట్ల దగ్గరకు వచ్చి రథంతో పాటుగా అమాంతంగా ఇంతమంది జరాసంధుడు శిశుపాలుడు వంటి రాజులు రాజకుమారులు అలా మూర్ఛపోయి చూస్తూ ఉండగా ఈయన మాత్రం ఏ ఊర్చే లేకుండా ఎడంచెత్తో ఆ నడు అలా పట్టుకుని తేలిగ్గా పట్టుకొచ్చి, అంటే ఆవిడ ఎంత తేలిగ్గా ఉందో లేక ఈయన ఎంత బలమైన వాడు, అలా నడుం పట్టుకొచ్చి రథంలో పెట్టి ఆ తర్వాత రథం ఎక్కి సారథి రథం తోలన్నట్ట. సారథి మహావేగంగా రథం తోలేశాడు. ఈ సైభ్య సుగ్రీవ మేఘపుష్ప బలాహకములని పేరు కలిగిన నాలుగు గుర్రాలు టప్పట్టప్పట్టప్ప గిట్టలతోటి నేలని రేకెత్తించుకుంటూ పరిగెత్తాయి. ఆ గుర్రాల కాలి గిట్టల నుంచి దుమ్ము వచ్చింది. ఆ దుమ్ము వచ్చి ఈ వెర్రి మొహాలు వేసుకున్న రాజుల కళ్ళల్లో పడింది. ఇదన్నమాట కళ్ళల్లో దుమ్ము కొట్టిపోవడం అంటే. ఈ విధంగా వీళ్ళందరి కళ్ళల్లో దుమ్ము కొట్టాడు. ఆ రథం మహావేగంగా పెడుతుంటే రేగిన దుమ్ము కళ్ళల్లో పడి వాళ్ళు ఏం జరిగిందో చూసేలోపు రథం వెళ్ళేపోయింది. రుక్మిణీదే వెళ్ళిపోయింది, రథం వెళ్ళిపోయింది, కృష్ణుడు వెళ్ళిపోయారు, వీళ్ళకి పిచ్చకపోయింది. అరేరేరే, మనం ఎంతమంది ఉండగా సింహముల యొక్క కీర్తి నక్కలెత్తుకుపోయినట్టుగా ఈ గోపాలుడు అక్కడ ఎత్తుకుపోతున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళాలి, వాణ్ణి సంహరించాలి. ఈ తనుమధ్యని ఈ సుందరీమణిని విడిపించకపోతే మనమెందుకు, మన పరాక్రమం ఎందుకు అనుకుంటూ ఈ జరాసంధాదులు తమ సైన్యాన్ని రమ్మనగాని మహాసైన్యం ప్రళయకాలంలో సముద్రపు కెరటాల్లో ఉప్పొంగిపోతూ ఆయుధాలు పుచ్చుకొని టక్ 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 శబ్దాలు చేసుకుంటూ గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద కాలినడకన కృష్ణుణ్ణి చుట్టుముట్టారట. పాపం రథంలో కూర్చుంది ఈ కృష్ణుణ్ణి ఇలా చూస్తుందిట. ఆయన చూడగానే సిగ్గుపడిపోయి తల వంచుకునేదిట. హరిచూచిన హరిచూడదు. ఈవిడ చూడడానికి సిగ్గేంటి, కొత్తగా ఆ రోజుల్లో పెళ్లి కూతుళ్ళు అలా ఉండేవారండి. పాపం పెళ్లి చూపులు కూడా సరిగ్గా చూసుకునేవారు కాదు ఇప్పటికి వల్లేనా, ఇది ఈ కాలమే వేరు. అందువల్ల పాపం ఈవిడ చూస్తే ఆయన చూడదు, ఆయన చూస్తే ఈవిడ చూడదు, ఇలా సిగ్గుపడుతున్నారట. మా ఆయన పూర్తిగా ఎలా ఉంటాడా అని గట్టిగా 5 నిమిషాలు చూసిందో లేదో పాపం ఆవిడ. ఈలోపు భర్త గారు కూడా ఆవిడకేసి చూసి రుక్మిణి అనబోతున్నాడో లేదో దబ 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 శబ్దాలు అయ్యాయి. ఈవిడ కంగారు పడి చూస్తే వెనకాల జరాసంధుడు శిశుపాలుడు దంతవక్త్రుడు విదూరధుడు వీళ్ళందరూ సైన్యాలతో వచ్చి పడిపోయారట. ఏమిటండి ఇది, 5 నిమిషాలు మా ఆయన మొహం కూడా చూడలేదు, ఎంతలో ఈ జనం అంతా వచ్చి పడిపోతున్నారు అనుకుని ఆవిడ స్వామి ఏమి అన్నట్టుగా చూపులతో అడిగింది. ఆయన ఏం మాట్లాడలా, అసలు ఇద్దరికి మధ్యలో ఇంతవరకు ఒక్క మొక్క కూడా మాటలేదు, కేవలం చూపులే అన్నీ. అయినా ఆ చూపులతో వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, అందుకే వాళ్ళిద్దరికి పెళ్ళయింది. అందుకని స్వామి ఏమి అన్నట్టుగా అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన మాత్రం చూపులతో చెప్పరా, రుక్మిణి నీకెందుకు భయం, నేనుండగా వై డూ యూ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్, సీ దట్ సైడ్ అన్నాడు ఆయన. అటు చూడన్నాడు ఆయన, నేనుండగా నీకేమిటి అని అటు చూడన్నాడో లేదో. ఆ వేపు నుంచి బలరాముడు యాదవ సైన్యంతో వచ్చి వీళ్ళ మీద పడ్డాడు. రుక్మిణి మనకేం బెంగలేదు, మన రథం మనం వెళ్ళిపోతూ తోలుకుంటూ పోదాం, మా సారథి రథం తోలుతాడు మనం పోదాం, వాళ్ళు వాళ్ళు తనుగు తస్తారులే, మా అన్నగారు చాలు, మా అన్నగారు ఒక్కడు చాలు, మనకేం పర్వాలేదు అన్నట్ట. ఈ విధంగా జరాసంధాదుల సైన్యం మీదకి ఇప్పుడు బలరాముడు తన సోదరుడు సాత్యకితో వెళ్ళి దాడి చేశాడు. ఘోర యుద్ధం జరిగింది. ఆ ఘోర యుద్ధంలో చేతులు తెగిపోయి, కాళ్ళు విరిగిపోయి, నడుములు విరిగిపోయి, తలకాయలు తెగిపోయి, వేళ్లు కొట్టుకుపోయి, జుట్టు ఊడిపోయి, మాడు లేచిపోయి, ఈ శత్రు సైన్యం కకావికలైపోయింది, నెత్తురు ఏరై ప్రవహించింది. ఆ ఏట్లో శవాలలో కొట్టుకుపోతున్నాయట.